சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத்.
அவ்யக்த தத்துவம் அண்டே ஏமிட்டோ மனக்கு தர்மவியாசுடு கௌசிகுடிக்கு செப்புக்கொச்சாடு. அவ்யக்தமு அண்டே பயிட்ட படனிதி, వ్యక్తమంటే కనిపించేది అవ్యక్తం అంటే కనిపించది. ఏ కంటికి కనిపించని ఒకనొక దివ్యతత్వం. దీనిని వాక్కుతోటి మనస్సుతోటి కనిపెట్టలేము. కొన్ని వాక్కుతో వర్ణించవచ్చు, ఏదో నాలుగు చేతులున్నాయి, లేకపోతే రెండు చేతులున్నాయి, రెండు కాళ్ళున్నాయి, ఇలా ఉంటాయి కళ్ళు అని వర్ణించి వాక్కుతోటి తెలుసుకోగలిగితే అది వాగ్గోచరం. మనస్సుతో కొన్నిటిది కనిపెడతాం, కానీ పరమాత్మతత్వం అవ్యక్తతత్వం ఇటు మనస్సుకి కనపడదు. మనస్సు అనేది చాలా విచిత్రమైంది. కళ్ళు మూసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో పసికట్టగలిగే శక్తి మనస్సుకున్నది. అటువంటి మనస్సుకి వాక్కుకి రెండింటికి అందని అద్భుత తత్వమే పరమాత్మతత్వం. ఇది అనుభవం ద్వారా గ్రహించాలి. ఎవరికి వాడు తనంత తాను సాధన చేసి కనిపెట్టవలసిందే. ఏ విధంగా కనిపెడతాము అంటే సాధన ద్వారానే దానిని తెలుసుకోవాలి, మరో రకంగా తెలుసుకోలేము. మధుర పదార్థాలు కూడా రుచి చూస్తేనే ఎవరికి వాళ్ళకే రుచి తెలుస్తుంది. రుచి ద్వారా పదార్థం విలువ తెలుసుకున్నట్టే సాధన ద్వారా భగవతత్వాన్ని గ్రహించడమే మానవుడు చేయవలసిన కర్తవ్యం. లోక వ్యవహారంలో ఇంద్రియాలకి భూతాలకి అనుభవం లింగభేదాన్ని తెలియజేస్తోంది. లింగభేదంతో ఈ వ్యక్తి ఇలా ఉంటాడని చెబుతున్నాం. స్త్రీయా పురుషుడా, లేకపోతే నపుంసకుడా, కన్నుందా లేదా, ఇటువంటి వాటి ద్వారా ఒక వ్యక్తిని వర్ణిస్తాం. కానీ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, తిర్యక్కు కాదు, దేవత కాదు, మానవుడు కాదు, ఏమీ కాదు, అన్నిటికీ అతీతమైన శక్తి. అందుకే గజేంద్రమోక్షంలో కూడా స్త్రీ నపుంసక పురుషము ఊర్తియునుగాక తిర్యగమర నరాది మూర్తియునుగాక కర్మ గుణభేది సదసత్ప్రకాశిగాక వెనుక అన్నియుతానగు విభుదలంతు. స్త్రీ నపుంసక పురుషమూర్తి కాదట, దేవతాది జాతి కాదట, పశుపక్ష్యాది రూపాలు లేవట, అన్నీ తానవుతున్నట. నిజానికి విష్ణువు అంటే మనం ఒక పురుషుడు అంటున్నాం, కానీ ఆయన ఆ పురుషత్వము లేదు, ఇటు స్త్రీత్వము లేదు. ఒక రూపం ధరిస్తే కానీ మనకి కనపడ్డ గనక అలా రూపధారణ చేసినట్టు కనపడతాడు ఆయన. అన్నీ తానవుతాడు. ఆయన చేప కాదు, తాబేలు కాదు, సింహము కాదు, ఇంకోటి కాదు, అన్ని రూపాలు తాను ధరిస్తాడు మళ్ళీ. అటువంటి స్వామి. అందుకే పరమాత్ముడు అంటే ఎలా ఉంటాడు అని అడిగారు. ఆయన అడిగితే పరమాత్మ అంటే ఈ కనిపించే సమస్త ప్రాణుల సమాహారము అన్నారు. ప్రతి పిపీలికాది బ్రహ్మ పర్యంతం పరమాత్మే. ఒక చీమ దగ్గర నుంచి బ్రహ్మాండంలో ఉండే ఆ పరమాత్మ బ్రహ్మస్వరూపం వరకు అన్ని తానే అయి ఉన్నాడు, మళ్ళీ అవేమీ తాను కాదు అని చెప్పి ఆ నిరాకారమైన అవ్యక్తమైన పరబ్రహ్మ గుణరూపాదులు లేనివాడని చెప్పి ఇప్పుడు చెప్పాడు. ఎందువల్ల అటువంటి తత్వాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, ఎందుకు దైవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం? కారణం ఒకే ఒక్క అడ్డుగోడు ఉంది మనకి. ఇలా గోడ అడ్డంగా ఉంటే ఆ గోడ అవతల ఏముందో మనకి ఏం తెలుస్తోంది? తెలియదు. కానీ దాన్ని తెలుసుకోవడానికి మానవుడికి సాధన ఒకటి ఉన్నది, అదే ఇంద్రియాలు. అనఘ శబ్దాది విషయం బులందుదగిలి ఇచ్చజని ఇంచు ఎప్పుడు ఇంద్రియములు బుధుడు తత్వభావము తన బుద్ధి నిరిగి ఏ మరక వాణి తగ కుదియింపవలయో. మనకి లోపల ఉన్న ఇంద్రియాల గురించి చెప్పాం. ఈ ఇంద్రియాలు కొన్నింటికి లొంగుతాయి. ఆ లొంగేవి ఏమేమిటి? అవే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. చెవి శబ్దానికి లొంగుతోంది. ఎప్పుడైనా చెవి అంతే మంచి అందమైన సంగీతం లేకపోతే ఏదో ఒకటి మొత్తం మీద టింగ్ 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 అని ఓ డిస్కో డాన్స్ చేస్తూ ఉంటే వీడు ఎందుకు కదిలిపోతున్నాడంటే ఈ చెవి ఆ శబ్దానికి లొంగింది. శబ్దమునకు లొంగకుండా శబ్దంతో మోక్షం పొందడానికి ప్రయత్నం చేసేవాడు జ్ఞాని. ఇప్పుడు మీరు చేసేది అది. మీరు మీ చెవిని ధర్మ విషయములు వినడానికే ఉపయోగిస్తున్నారు, పనికి మాలిన విషయాలు వినడానికి ఉపయోగించడంలా. ఎంతసేపు ఎప్పుడు పురాణం విందామా, లేకపోతే సాధనకు సంబంధించిన విందామా, దైవ కథలు విందామా, దైవ నామం విందామా అని చూస్తున్నాయి. ఎప్పుడు వదిలేస్తాడా చీలాసవు స్రవంతి చూద్దామా ఇంటికి పోయి అని అనుకోవడంలా. ఎంత జ్ఞాని అయినా మళ్ళీ ఆ టైం వచ్చేసరికి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పరిగెత్తి గడిపోయేలాగా టిక్ 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 ఈ కాసేపు జమినీ కావాలి బాబో అని అంటాడు, లేదా ఈ కాసేపు ఈటీవీ కావాలంటున్నాం. అంటే మనక దాని మీద అందులో వచ్చే సత్కర్మాచరణములకు సంబంధించిన కార్యక్రమాల మీద శబ్దం లగ్నం అవ్వడంలా, చెవి లగ్నం అవ్వడంలా ఈ పనికి వాళ్ళని వినడానికి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. అది చిక్కుకోవడం అంటే చెవి అలా ఇరుక్కుంటోంది. కన్ను కూడా అంతే, ఏది బుట్టలో వేస్తుందో ఆ వస్తువు మీద గడిపోతుంది. అందుకే మనవాళ్ళు కూడా వీధుల్లో పెట్టి రకరకాల వ్యాపారాలతో ఆకర్షించి చిట్కాలతో ఈ కంటిని భ్రష్టం చేస్తున్నారు. ఇంకా నాలుక ఉన్నది, ఇది అంతే. ఏ పనికి వాళ్ళని రుచి చూద్దామా అని చూస్తుంది. సాయంకాలం అవడంతో ఆ వీధుల్లో తిరిగేయడం, బడ్డీ కొట్లు వెంట పడ్డం. ఇంకా ముక్కు కూడా అంతే, రకరకాల వాసనల వెంట పడుతోంది. చర్మం సుఖాన్ని స్పర్శని కోరుకుంటోంది. ఈ విధమైన భోగ సాధనలలో చిక్కుకొని ఇష్టానుసారం నడుస్తూ ఆ ఇంద్రియాల వెంట పడిపోతున్నాడు జీవి. బుద్ధిమంతుడు ఎట్టి పరిస్థితుల్లో ఏమరిపాటు చెందడు. ఈ క్షణిక సుఖాలు సుఖాలు కావు అని గ్రహిస్తాడు. ఈ పనికి మాలిన సుఖాల వెంట పడితే ఎప్పటికైనా మానవుడికి భ్రష్టత్వం తప్పదు. ఎంతకాలం అనుభవిస్తాడు ఎవడన్నా? ఊ రుచి కలిగినటువంటి పిండి వంటల వెనకాతలు కొంతకాలం తిరిగాక రోగం పట్టుకుంటుంది. ఎక్కువ కాలం శబ్దధ్యాసలోకి వెడితే చెవి దెబ్బతింటుంది. ఎక్కువ కాలం వెర్రి రూపం చూస్తే కళ్ళు భ్రష్టం అవుతాయి. ఈ విధంగా ఏ ఇంద్రియమైనా కొంతకాలం పోతే స్థాయి దాటితే భ్రష్టత్వానికి తీసుకుపోతాయి. అందుకే జ్ఞానాన్ని ఆర్జిస్తాడు బుద్ధిమంతుడు, ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలిక కాదు, కానీ ఆ నిగ్రహించడానికి గొప్ప సాధన చేయడమే కర్తవ్యం. ఒకేసారి ప్రతీది ఎవడు చేయించగలుగుతాడు? ఏళ్ల తరబడి మన శరీరానికి అలవాటు. ఈ వస్తువు ఈ నాలికకి ఈ రుచి అని అనిపిస్తున్నప్పుడు దాన్ని చేయించడం చాలా తేలిక కాదు, కష్టమే. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ చిన్న పిల్లాన్ని తీసుకొచ్చింది, తన కొడుకుని తీసుకొచ్చి, మా అబ్బాయి రోజు స్వీట్ తినేస్తున్నాడండి ఎక్కువగాను, తెగ తీపి తింటాడు, పాయసం 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 తింటాడు, తీపి తింటే అనారోగ్యం, వీడిని తినద్దని చెప్పారండి డాక్టర్లు, కొంచెం వీడికి నచ్చ చెప్పండి అంది ఆవిడ. ఏమండి మా అబ్బాయికి ఆ స్వీట్ తినద్దని చెప్పమని నేను మిమ్మల్ని అడిగానండి, ఆదివారం ఆదివారం ఉండారండి, రెండు ఆదివారాలు అయ్యాయండి తీసుకొచ్చాను, చెప్పండి అంది. మళ్ళీ ఆదివారం తీసుకురాన్నాడు. సరే పాప ఆవిడ అలాగే మళ్ళీ ఆదివారం తీసుకొచ్చింది. అప్పుడు ఆ కుర్రాన్ని ఇలా పిలిచి, అబ్బాయి ఎక్కువ పాయసం తినకు, తీపి ఎక్కువ తింటే లివర్ దెబ్బతింటుంది, కొంచెం షుగర్ వచ్చే లక్షణం ఉంటుంది, ఎక్కువ తినకు, కొంచెం తిని జాగ్రత్తగాను, దొరికిందని పొద్దునుంచి సాయంకాలం దాకా గుండిగడు పాయసం చేయించుకుని ఆకులు వేసుకుని తెగ తినేయకు అన్నట్ట. అలాగేనండి అని బుద్ధిగా కుర్రాడు తల ఊపాడు. ఇప్పుడు ఆవిడకి అనుమానం వచ్చింది, పాయసం ఎక్కువ తినద్దని మా అబ్బాయికి చెప్పడానికి మూడు ఆదివారాలు రండి 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 అని తిప్పారు, ఈ చిన్న మొక్క మొదటి వారమే చెబితే తిరగక్కర్లేదు కదా అంది ఆవిడ. ఏం చెప్పమంటావు తల్లి, మీ అబ్బాయిని నా దగ్గరికి తీసుకొచ్చి పాయసం తినద్దని చెప్పమన్నప్పటికీ నాకు పాయసం అంటే ఇష్టం. నేను రోజు చేరు బియ్యం తెచ్చుకుని పాయసం కాచుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటా, నే తింటూ మీ పిల్లాన్ని తినద్దని ఎలా చెప్పను అన్నాడు ఆయన. మరి మూడు వారాలు ఎందుకు తీసుకున్నట్ట? ఈ మూడు వారాల్లో మానడానికి ప్రయత్నం చేసేట ఆయన, మానలేకపోయేట. అందుకని ఆఖరిని శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టి గంగాళంతో పాయసం తెచ్చుకుని నైవేద్యం పెట్టేసి ఒక్కొక్క గ్లాస్ తీసుకోవడం తాగడం, గ్లాస్ తీసుకోవడం తాగడం, తెగ తాగాక వాంతి వచ్చిందిట. అంత తాగాక ఛీ వాంతి వచ్చేలా తగ్గాను, విరక్తిగా ఉంది, ఇక మానేద్దామని ఒట్టెట్టుకున్నట్ట. ఆ రోజు నుంచి మానేసట్ట. ఆయన మానాక ఇతరులకు చెప్పాట. అది సాధన అంటే. అందుకే ఆయన మాట విన్నారు జనం. ద్వారకా తిరుమల పాదయాత్రకు వెడదాను రెండని నేను మిమ్మల్ని పిలిచి నేను మాత్రం దర్జాగా రిక్షాయో కారో ఎక్కి తిరిగి నా వెనకాతలు మీరు నడిచినట్టంటే ఒక్క జనం వస్తారా? నేను నడిచాను కాబట్టి నా వెనకాతలు మీరు వచ్చారు. అంచేత ఎప్పుడైనా ముందు తాను చేసి ఇతరులకు చెప్పాలి. నాకు మాత్రం వర్తించదు, నేను గుండిగతో పాయసం చేయించుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని కిస్మిస్ వేసుకుని తింటా, మీరు మాత్రం గంజి తాగండి అంటే ఎవడు వింటాడు? ఇవాళ జనంలో చాలామంది చేసే పనులు అది చెప్పడమే తప్ప ఆచరించడు. అందుకే వాళ్ళ మాటకు విలువ లేకుండా పోయింది. ఒక వ్యక్తి ఇతరులను ప్రేరేపించగలుగుతున్నాడంటే ముందు తనలో సాధన ఉండాలి. అది రామకృష్ణ పరమహంస చేశాడు. అందుకే ఈయన ఏం చెప్పాడు, బుద్ధిమంతుడు ఏమరిపాటు చెందక చాలా జాగ్రత్తగా జ్ఞానం ఆర్జించాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ముందు సాధన తాను చెయ్యాలి. చెయ్యగా 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 ఎప్పటికో విరక్తి కలుగుతుంది. ఒక్కసారి మానవంటే మాంతాడా? పనికిమాలిన ఏ పెళ్లికి వెళ్ళండి, దౌర్భాగ్య పెళ్ళిళ్ళు అనకూడదు, కానీ అక్కడికి వెళ్ళగానే ముందు ఆ పలావు, ఆ దిక్కుమాలిన చట్నీ, ఇదే పెళ్లికి చేసేది. పెళ్లికి ఉల్లిపాయ చట్నీని ఆ పలావు, ఈ వెనక అతను వెళ్ళిపోయి రేబురు వాళ్ళు కట్టేసుకుని ఆ ఆకులో పులువుకు తినేయడం, ఈ తిన్నవాడికి ఏమొస్తుంది? కామక్రోధాదులు పెరగడం తప్ప. పవిత్రంగా కాస్త పులిహారో లేకపోతే బూరెలో గారిలో పెట్టే రోజులు పోయాయి. ఎక్కడికి వెళ్ళినా ఇది పెళ్ళంటే, ఇంకెక్కడికి వెళ్ళాక పెళ్ళయ్యాక అక్షతలు వేసేవాడు ఒక్కడో ఉండడం, ఈ తిండి తినేయడం, పారిపోవడం, చదివించడం. అందువల్ల ముందు మనలో మార్పు రావాలి. ఆకు అరిటాకు వేసి అన్నం పెట్టే సంస్కృతి పోయి ప్లాస్టిక్ ఆకులు. ఈ ప్లాస్టిక్ ఆకులో తింటే మనిషికి శరీరంలో రకరకాల రోగాలు వస్తాయి, విష పదార్థాలు ఉంటాయి అందులో. అరిటాకులు కూడా ప్లాస్టిక్ ఆకులేనా? చివరికి మనిషి ఏమైపోతున్నాడో తెలియదు. హాయిగా విస్తరాకులో పెట్టే సంస్కృతి కూడా పోతుందన్నమాట. క్రమక్రమంగా మానవుడు ఆహారం వల్ల, ఆహారం తినడానికి ఉపయోగించే సాధనల వల్ల శరీరాన్ని విష కషాయం చేసుకుంటున్నాడు. వీడి శరీరం విష కషాయాలు పుట్టయ్యాక వీడికి ఇంకా ఆరోగ్యం ఏది? అనారోగ్యమైన శరీరంలో అపవిత్రమైన మనస్సు ఉంటుంది. ఈ అపవిత్రమైన మనస్సుతో చివరికి వీడు ఏ సాధకుడు కాకుండా 5 నిమిషాలు నిలబడలేక, 10 నిమిషాలు పూజలో మనస్సు లగ్నం కాక భ్రష్టుడైపోతున్నాడు. కాబట్టి ఎప్పుడూ జ్ఞాని అనుక్షణము ముందు ఆహారం దగ్గర, ఆ తర్వాత విహారం దగ్గర సాధన చెయ్యాలి. ఇవి చేస్తే అప్పుడు మనస్సు లొంగుతుంది. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేవాడికి మనస్సు కూడా చెప్పినట్టు వినదట. అందుకే కడుపులో వికారాలు పుడుతూ ఉంటే నీకు దేవుడి దగ్గర ఏం నిలబడతావు నువ్వు? పీకిదాకా ఆ రజోగుణాన్ని ప్రేరేపించే కారాలు మిరియాలు తిని, ఉల్లిపాయ పకోడీలు తిని వచ్చి కూర్చున్న వాడికి ఇక్కడ కూర్చున్నంతసేపు మనస్సు అశాంతిగా ఉంటుంది. అప్పుడు పురాణం వినలేము. అప్పుడు 5 నిమిషాలు కూడా ధ్యానం మీద లగ్నం అవ్వదు. మనస్సు అంతా చిరాగ్గానే ఉంటుంది. అందుకే ఆహారములో సాత్వికతని పాటించాలి. ఆహారంలోనే కాదు, తద్వారా మానసికంగా కూడా సత్వగుణం వస్తుంది. ధీరుడు నిర్జితేంద్రియుడు తెల్లముగా తనుగాంచు భూత విస్తార నిగూఢమైన పరతత్వముగా తనయందు భూత విస్తారము నెల్లగాంచు సతత స్ఫుట దర్శనుడై సమగ్ర విస్ఫారత ఉంది నిర్మల తపంబుల యందు చలింపక ఎన్నడు. ధీరుడు అనడంతో బుద్ధిమంతుడు అని, తన బుద్ధిని పెడత్రోవ పట్టకుండా సత్కార్యక్రమాలలో నిమగ్నం చేసే తెలివైనవాడు ఎవడైనా ధీరుడే. ముందు తెలివితేటలు కావాలి. తెలివితేటలు ఏం చెయ్యాలి? కొంపలు ముంచే వాటిని తెలివితేటలు అనరు, అవి జిత్తులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏ కృషి బ్యాంకు పెట్టి ఎవరిని దోచేద్దామా అనుకునే తెలివితేటలని తెలివితేటలు అనరు, వాటిని జిత్తులు అన్నారు. తెలివి అంటే ఎప్పుడు లోకానికి ఉపకారం చేయడానికి ఉపయోగపడేదాన్ని మాత్రమే తెలివి అన్నారు. లోకానికి అపకారం చేయడానికి వాడేదాన్ని తెలివి అనరు. మోసం అంటారు, అన్యాయం అంటారు. తెల్లారు లేస్తే ఎక్కడ చూసినా దుబాయ్ తీసుకెడతానని డబ్బులు కొట్టేసేవాళ్ళు ఎక్కువైపోయారట. చివరకు మొన్న ఒక ఆవిడ జైలుకి కూడా వెళ్ళింది, నాతో పాటు ఫ్లైట్ ఎక్కడానికి వచ్చింది నా వెనకాతలే. తీరా చూస్తే ఆవిడ పాస్పోర్టు నకిలి, ఆవిడ వీసా నకిలి, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమిటంటే ఇక్కడే పెనుగొండలో ఎవడో పెద్ద మనిషి తీసుకెళ్లి డబ్బులు మోసం చేసేసట. అంచేత ఇతరులను మోసం చేసి కొల్లగొట్టడానికి డబ్బులు ఉపయోగపడే బుద్ధి బుద్ధి అంటారా? అది కపటత్వం, అది బుద్ధి కాదు, అది కుబుద్ధి, దుర్బుద్ధి. అది స్వచ్ఛమైన బుద్ధి ఉండాలి. తన తెలివితో వీలుంటే ఉపకారం చెయ్యి, అపకారం మాత్రం చెయ్యకు. అందరూ ఆ ఉపకారాలు చేసేవాళ్ళు పుట్టాలని అనడంలా, ఇతరులకు అపకారం చేయకుండా ఉండడమే పెద్ద ఉపకారం అట. అపకారం చేయకుండా ఉండడం కూడా మంచి బుద్ధి. అంచేత ఎవడైతే ముందు ధీరుడవుతాడో వాడికి ఇంద్రియాలను జయించే శక్తి వస్తుంది. నిర్జిత ఇంద్రియుడు, ఇంద్రియాలను జయించగలిగేవాడు ఉండాలి. ఇంద్రియం మీద జయించడం అంటే నిగ్రహం కలిగి ఉండడము. ఇంద్రియాలు తన చెప్పిన వాటి ఎంతో కొంత వినేలా చేయాలి. ఈ పూటకి మాత్రమే కాఫీ తాగద్దంటే ఒక్క పూట కాఫీ చేయించలేమో మనం. అయ్యి బాబోయే కాఫీ వద్దంటే తలనొప్పి, బాబోయే నేను చచ్చిపోతాను బాబోయ్ అంటే ఏం చేస్తావు? అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 2 నెలల పాటు కాఫీ దిక్కు లేకుండా పోయింది. అక్కడ మానేసాం, అంతే, దొరికితే తాగడం లేకపోతే లేదు. అక్కడ అసలు పొరపాటును కూడా కాఫీ పరమ అసహ్యంగా ఉంటుంది అక్కడ కాఫీ అంటే. అదేంటో కాఫీ టీల విషయంలో మాత్రం పరమ దౌర్భాగ్యపు దేశం అది, దిక్కువాలింది అది. ఇంత చెంబుడు తాగుతారు వాళ్ళు, అందులో ఇంత పొడిని, ఇన్నేమో పాల ప్యాకెట్ను, అది కూడా మిల్క్ పౌడర్ను. అక్కడ మాత్రం దొరికేది ఒకే ఒక ద్రవ పదార్థం దొరుకుతుంది. ఆ ద్రవం తాగితే ఉపద్రవం పుడుతుంది మనకి. అది తప్ప మిగతావి ఈ ద్రవాలు ఏమి, వేడి పదార్థాలు ఇవే దొరకవు మనకి. అంచేత పరమ దౌర్భాగ్యం. అక్కడ అవకాశం దొరకకపోతే మానవుడు మనం ఏం చేస్తున్నాం, కాఫీ టీలు మానేయడంలా, మళ్ళీ ఇక్కడ దొరికితే తాగుతున్నాం. మానవుడికి ఆ అదుపులో ఉండాలన్నారు. ఆహార వ్యవహారాదులలో దొరికితే సేకరించి, దొరకనప్పుడు దాని గురించి వెంపర్లా కొడకుండా ఉండడం కూడా ఇంద్రియ నిగ్రహమేట. వాడు నిజితేంద్రియుడు అన్నారు. మనకి ఇదొరకు చెప్పుకున్నాం అగస్త్య మహర్షి గురించి. అగస్త్యుడి దగ్గరికి వశిష్ఠుడు వారి అన్నం తెస్తే తిన్నాడు, లేకపోతే తినలేదు ఆయన. దొరికితే సేకరించడం కూడా వ్రతమే. ఆ రకంగా మానవుడు తన ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు నిర్జితేంద్రియుడు, సతత స్ఫుట దర్శనుడు, మంచి చూపు కలవాడు. మంచి చూపు అంటే ఏంటి, కళ్ళదోడు లేకుండా కనపడే చూపు మంచి చూపు అది కాదు. మంచి చూపు అంటే ఎవరిని చూచినా ద్వేషించకుండా, ఎవరిని చూచినా ప్రేమించగలిగే తత్వం కావాలి, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండాలి. అటువంటి వాడు మంచి దృష్టి కలవాడు. నాకు ఎవరిని చూసినా కసి వచ్చేస్తుందండి అంది ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి. వాడిని చూస్తే వాళ్ళ ఓగు బాగు చూస్తే అసహ్యం కలిగితే ఎలాగా? ఇతరులు బాగుంటే మనకు ఆనందం కలగాలి. కళ్ళల్లో నిప్పులు వేసుకుంటారు కొంతమంది. పక్కవాడు బాగుంటే అయ్యి బాబాయ్ పక్కవాడికి బంగారం వచ్చేసింది, పక్కవాడికి పేరు వచ్చేస్తుంది, వాడి కొంప ఎప్పుడు కూలిపోతుందా అని గుడ్లు అప్పగించి చూస్తుంటారు. ఇంట్లోకి అడుగు పెట్టారంటే వాళ్ళు వాళ్ళ వల్ల చాలా ప్రమాదమే. ఆ చూపు చూపు కాదు, అది కుబుద్ధి, దుర్బుద్ధి. ఆ బుద్ధి ఉండకూడదు మనకి. మన చూపుతో ఇతరులకు అపకారం జరగకూడదు. ఇతరులను చూచి ఏడవని చూపు కావాలి మా. అదిగో జ్ఞానికి ఆ చూపు ఉంటుంది. జ్ఞాని అంటే ఎవడు? మొదటి లక్షణం ఏం చెప్పారు? సద్బుద్ధి, తన బుద్ధితో లోకానికి ఉపకారం చేస్తాడు. రెండవది ఇంద్రియాలను జయిస్తాడు. మూడవది తన చూపులలో ఇతరుల మీద ద్వేషం ఉండదు, ఇతరుల పతనం కోరుకోడు, ఇతరుల అభివృద్ధిని చూసి ఆనందిస్తాడు. అది నిజమైన చూపు. తాను కొన్న కారు ఇతరులకు ఇచ్చేస్తాడు పండితులకి, అది సద్బుద్ధి అంటే మంచి చూపు అట. తర్వాత రెండవది మరొకటి చెప్పారు, భూత నిస్తార నిగూఢమైన పరతత్వముగా తన యందు ఉండు అని. అంటే ఇతరుల మీద ఎప్పుడూ పవిత్రతే ఉంటుంది. ఇతరులను చూచినప్పుడు వారి గురించి ఆలోచన చేసి, అయ్యో ఫలానా వాడికి కష్టం ఉందా, ఈ కష్టం ఎలా తొలగిద్దామా, లేక ఎలా సలహా ఇద్దామా అనుకుంటాడు. పూర్ణమైన వికాసం పొంది ఉంటాడు బుద్ధి విషయంలో. వికాసము అంటే దాని అంతరార్థంలో ఏమిటి? మనిషి బుద్ధిలో వికాసం ఉంది అంటే ఇతరుల యొక్క బాగు గురించి ఆలోచిస్తాడని అర్థం అన్నమాట. పాప ఈ పక్కవాడికి కష్టం వచ్చిందంటే ఈ కష్టం ఎలా తొలగిద్దాం, వీలుంటే సాయం చేద్దాం, ఏమమ్మా ఏం చేయమంటాం అని అడుగుతాడు. నాకెందుకు లేని వెళ్ళిపోడన్నమాట. స్వచ్ఛమైన తపస్సు చేస్తాడు వాడు, జ్ఞానం ఆర్జిస్తాడు. ఎవడు స్వచ్ఛమైన తపస్సు చేశాడు అంటే వాడిలో జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఆర్జించిన వాడు సర్వభూతాలలో తనను తాను చూసుకుంటాడు. ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణిలో తానే కనపడాలట. అన్ని ప్రాణుల్లో తనను తాను చూసుకున్నవాడు, అందరిలో తనంత తానే కనపడేవాడు, అందరినీ తనతో సమానంగా చూసుకునేవాడికి ఇంకెవడి మీద ద్వేషం ఉంటుంది? ఈ అమ్మాయిని చూసినా, ఆ అమ్మాయిని చూసినా, ఆ అబ్బాయిని చూసినా, ఈ అబ్బాయిని చూసినా, ఎవరిని చూసినా ప్రేమే కలుగుతుంది. పాపం అస్సలు కోపం రాదు, రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళిపోతాడు. అదిగో ప్రహ్లాదుడి గురించి చెబుతూ ఆత్మవత్ సర్వభూత అని అన్నారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరగువాడు. తనలో సమస్త ప్రాణులలో ఒకే రకమైన హితత్వంతో ఉన్నాడు. సర్వభూతాలని తనలో చూసుకున్నాడు, అన్ని ప్రాణులలో తనను చూసుకున్నాడు, తనలో అన్ని ప్రాణాలని చూసుకున్నాడు. అందుకనే ఓ పిచ్చివాళ్ళలారా, పరమాత్ముడు ఒకడేరా అని చెప్పింది వేదం. ఏకం సద్విప్రా బహుధా భవంతి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకడే పరమాత్మ అనేక రూపాలలో కనపడి అనేక రకాలుగా పిలువబడుతున్నాడు. ఆయన ఒకడే అద్వితీయం బ్రహ్మ, ఒకటే తప్ప రెండోది లేదు అని. తన తపోదీక్షతో ఉన్నవాడు లోకం జయిస్తాడు. అసలు తపస్సు అంటే ఏమిటి ఇప్పుడు చెప్పాడు. తపమనగా సకల విషయ వ్యపేతముగు నట్టి బుద్ధి వైభవము సుమీ. తపమనగా సకల విషయ వ్యపేతమగు నట్టి బుద్ధి వైభవము సుమీ. తపమున సస్థిరుడగు యోగ పరునకు కలవె వండు కర్తవ్యంబుల్. చాలా మంది తపస్సో తపస్సో తపస్సు చేయండి అని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఈ తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే అన్ని విషయాల నుండి వెనక్కి వెళ్ళిపోవాలి. అలా వెనక్కి వెళ్ళిన మనస్సుతో కూడిన వైరాగ్యం. విషయవాసనలు అంటే లోకంలో ఉండే వస్తువుల మీద వ్యామోహం. ఒకడికి ఇల్లు అంటే పెచ్చ, ఒకడికి బట్టల పెచ్చ, ఒకడికి సినిమాల పెచ్చ, ఒకడికి తిండి పెచ్చ, ఒకడికి ఇతరులను తిట్టడం మీద పెచ్చ. ఏదో ఒక వ్యసనం ఉన్నది, ఇదే విషయవాసన. ఈ విషయవాసన నుంచి మనస్సు వెనక్కి వచ్చేస్తే తనకి దేని మీద ఇష్టమో దాని మీద ఇష్టం లేకుండా చేసుకోవడం తపస్సు అండి. ఇంకేం లేదు, ఒక ముక్కలో చెప్పాలంటే తనకి ఏది ఎక్కువ ఇష్టమో అందులోంచి బయటపడ్డం. అయితే నాకు పురాణాలు అంటే ఇష్టం, అందులోంచి బయటపడడం అంటే పురాణాలు కాదు ఇష్టం అంటే అక్కడ చెప్పేది వాడు వ్యసనములు. తెగ తిండి అంటే ఇష్టం, పొద్దునుంచి సాయంకాలం దాకా ఎన్ని మిరపకాయ బజ్జీలు వేసినా తినేస్తారు కొందరు. ఈ మిరపకాయ బజ్జీలు చేయించాలి. కొంతమందికి పొద్దునుంచి సాయంకాలం దాకా పక్కవాడిని తిట్టడం ఇష్టం, ఆ తిట్టడం నుంచి వెనక్కిరా. ఒక్కొక్కడికి పక్కవాళ్ళ గురించి చెడు చెబితే ఎంత ఇష్టమో, అయ్యి బాబే పుల్లం అలా చేసిందిట, ఎల్లమ్మ ఇలా చేసిందిట అని పొద్దునుంచి సాయంకాలం దాకా చెప్పుకుంటారే, ఆ తిట్టుకోవడం నుంచి వెనక్కి రావడమే తపస్సు. పొద్దునుంచి సాయంకాలం దాకా నిద్రపోవడం అంటే చాలామందికి ఇష్టం. ఎన్నిసార్లు నిద్రపోతారో. నిద్రపోయేటప్పుడు మందు వేసుకోండి అని చెప్పారు డాక్టర్ గారు ఒక ఆయనకి. ఏ నిద్రపోవడం అండి? రాత్రి నిద్రపోవడమా, ఆఫీసులో నిద్ర, బస్సు ఎక్కినప్పుడు నిద్ర, కారులో నిద్ర, పురాణంలో నిద్ర? ఎప్పుడు నిద్రపోయినప్పుడు మందు వేసుకోవాలి. పురాణానికి వచ్చినప్పుడు కూడా మందు తెచ్చుకోవచ్చు. నిద్రకి రాగానే డింగని మందు వేసుకుని నిద్రపోవడం. అలా ఆ రకంగా నిరంతర నిద్రలో పోవడం కొందరికి ఇష్టం. ఆ నిద్రని వీలున్నంత జయించడమే తపస్సు అంటే. కొంతమందికి కారులు ఇష్టం, ఆ కారులు జయించడమే. ఇది ఏ రకంగా అయినా సరే దేని మీద నువ్వు ఎక్కువ వ్యసనమైన నిద్ర, వ్యసనమైన ఇష్టం పెట్టుకున్నావో ఆ వ్యసనముల మీద ఉండే ఇష్టమును జయించడమే తపస్సు. విషయ వాసనల నుండి వెనక్కి మళ్ళిన మనస్సుతో కూడిన వైరాగ్యమే తపస్సు అంటే. అదిగో అటువంటి తపస్సుని చెయ్యాలి. అలా చేస్తే వాడు యోగి అయిపోతాడు. అప్పుడు ఆ యోగికి ఇక చేయవలసిన వేరే పనులు అంటూ ఉండవు. అన్ని సత్కార్యాలన్నీ అందులోంచి బయటికి రావడమే. కాబట్టి అందులోంచి బయటకు వచ్చేసాక ఇంకా వాడికి కష్టమే ఉంటుంది. స్వర్గ నరకాలంటే ఇవే, ఇంతకంటే ఏం లేవు. స్వర్గ నరకంబులింద్రియ వర్గ సమాచరణమునన వచ్చును వినవే, స్వర్గమగు తన్ నివారణ దుర్గతియగు తన్ నిరోధ దుర్బలతమయ్యింది. ఇంద్రియాలను నిగ్రహించడమే స్వర్గం. స్వర్గం లభించాలంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలను. ఇదో పురాణం చెప్తున్నాడు. ఒక ఆయన ఎదురుగుండా ముక్కుపొడి డబ్బా పెట్టుకున్నాడు. ఆ ముక్కుపొడి డబ్బా పెట్టుకుని దాన్ని కొడుతూ ఇంత తీసి ఇంద్రియాలను జయించాలని ఆయన ఇంద్రియాలని అంటున్నాడు. ఆయన ఇంకేం ఇంద్రియాలను జయించడం? ఇంకో పెద్ద మనిషి ఉండేవాడు ఆశ్చర్యకరంగా రేడియోల్లో భలే ఉపన్యాసాలని చేసేవాడు మా చిన్నప్పుడు. ఆయన ఎదురుగుండా ఓ వెండి గ్లాస్ అక్కడ పెట్టుకునేవాడు. ఆయన వెండి గ్లాసులో ఏం తాగుతున్నాడో పాపం మహానుభావుడు, వెండి గ్లాసులో మంచినీళ్ళు అనుకున్నాను నేను. ఆయన పుచ్చుకునే చొక్క వెండి గ్లాసులో పుచ్చుకుంటే కానీ ఆయనకి పురాణం వెళ్ళదు. ఇంకేమిటి ఇంద్రియాలను జయించవాలని ఆయన ఇంద్రియాలను పుచ్చుకుంటే ఇంక ఇంద్రియాలను జయించేది ఏమిటి వాడు మొహం? కాబట్టి చెప్పడమే కాని చెయ్యడం లేని కారణం చేతనే పండితులు కూడా భ్రష్టులైపోతున్నారు. మహామానుభావులు అనుకున్న వాళ్ళు, పండితులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో సాధన లేక భ్రష్టులవుతారు. ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదేముంది? ఎంతో జాగ్రత్తగా ఇంద్రియాలను నిగ్రహించడం వల్ల స్వర్గం లభిస్తుంది. ఆ ఇంద్రియాలను నిగ్రహించలేనటువంటి వాడికి బలహీనత వల్లే నరకం వచ్చింది. ఏదో ఒక బలహీనత, తన బలహీనతే తనకి నరకం తెచ్చిపెడుతుంది. సుఖం దుఃఖం ఈ రెండు తనలో ఉన్నాయట, కాసు కూర్చుని ఉన్నాయట. చెయ్యాలి అనుకున్నప్పుడు చేసి, అక్కర్లేదు అనుకున్నప్పుడు అదుపులో పెట్టమనండి ఏదైనా ఒక పనిని. అదే సుఖ దుఃఖాలంటే, అవే స్వర్గ నరకాలంటే. ఎంతో గొప్పవాడు కూడా వద్దనుకుని కూడా చేసేస్తున్నాడు ఒక్కొక్క పని. నేను చెయ్యాలనుకోలేదండి, చేయబుద్ధి వస్తుందండి ఆ టైం కనిపిస్తుంది ఒకడికి. సినిమాకి వెళ్ళబుద్ధి ఇదండి, కానీ ఆ టైం చూస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి వస్తుందండి అంటే నువ్వు నీ అదుపులో పెట్టలేకపోతున్నావు. ఈ పూట ఏకాదశి నాడు ఉపవాసం ఉందాం అనుకుని కూడా తీరా ఎదురుకుండా మంచి దద్దోజనం కనపడగానే, కట్టుపొంగలు కనపడగానే ఈ ఆ పక్కన పెట్టి ఇది పెట్టుకుంటే ఇంకేమిటి? అప్పుడే ఇంద్రియమును అదుపులో పెట్టగలిగితే తపస్సు, అలా అదుపులో పెట్టలేకపోతే అదే నాశనం. అందువల్ల ఏ వ్యక్తికైనా స్వర్గం నరకం తన సాధన వల్ల వచ్చాయి. స్వర్గం అంటే ఏమిటి, మళ్ళీ ఎలా వస్తుంది? ఇంద్రియ నిగ్రహమే స్వర్గం ఇస్తుంది. ఇంద్రియములు నిగ్రహించలేని బలహీనతే నరకం ఇస్తోంది. నమోక్షో నపసృష్టే నపాతాళే నభూతలే సర్వాశ సంక్షయే చేత క్షయో మోక్ష తీర్యతే. అథర్వ వేదంలో చెప్పారు ఏమని, మోక్షం అనేది ఆకాశం వెనక కానీ పాతాళంలో కానీ భూమి మీద కానీ ఉండే చోటు కాదు. ఆశ అనే దానితో నింపబడిన మన మనస్సును అదుపులో పెట్టుకుంటూ ఆశతో కూడిన మనస్సును నాశనం చేయడమే మోక్షం. ఆ మోక్షం ఫలానా చోట అనేది కాదు, అదొక ఉత్తమ స్థానం. ఆ స్థానం ఎక్కడో భూమి మీద అక్కడే కాదు, అతీతమైన స్థానం అది. కేవలం ఆశను అదుపులో పెట్టడమే, ఆశని జయించడమే మోక్షము. కృతజ్ఞతతో కూడిన ఆశను అదుపులో పెట్టడమే మానవుడికి మోక్షం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.